హలో, ఈరోజు మనం ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్, గవర్నమెంట్ గిల్ట్ బాండ్స్ అంటాం కదా మనం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని గిల్ట్ అంటాం మనము, వాటిని ఫారిన్ ఎక్స్చేంజెస్లో కూడా ట్రేడ్ చేద్దామని గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొచ్చింది. దానికి యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది, అప్రూవల్ కూడా వచ్చింది. దీనివల్ల మనకు లాభం ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. మామూలుగా గవర్నమెంట్ ఎప్పుడైనా బేసిక్ థింగ్ ఏంటి, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్కి చేసే ఎక్స్పెండిచర్కి సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఏ కంట్రీకైనా అంతే ఉంటుంది అనుకోండి. సో దానివల్ల ఏంటి, మనకు ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది. ఖర్చు 100 ఉంది, మన ఆదాయం 90 ఉందనుకోండి, అంటే 10 రూపీస్ మన డెఫిసిట్లో ఉన్నాం కదా. మనం ఏం చేయొచ్చు, ఆ 10 రూపీస్ని అప్పు తెచ్చుకోవచ్చు, లేకుంటే మన పేరెంట్స్ డబ్బుల్ని వాడుకోవచ్చు, అంటే రిజర్వ్స్ వాడుకోవచ్చు, ఇట్లా ఏదైనా చేయొచ్చు కదా. మన గవర్నమెంట్ రిజర్వ్స్ వాడేది కదా గవర్నమెంట్ అన్నప్పుడు, అదేం చేస్తుంది, అప్పు తెచ్చుకుంటుంది. అప్పు 2-3 రకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటి మన ఓన్ పీపుల్ దగ్గర తెచ్చుకోవచ్చు, సెకండ్ది డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర నుంచి కొత్త కరెన్సీ ప్రింట్ చేయొచ్చు, థర్డ్ ఏంటి ఇంటర్నేషనల్ సోర్సెస్ నుంచి తెచ్చుకోవచ్చు. అంటే ఏంటి, ఐఎంఎఫ్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, జపాన్, ఇప్పుడు మనకి జపాన్కి మనకు ఇది ఉంది ప్రాజెక్ట్స్, జపాన్కి మనకి ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏంటి, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, ఓ ఎంత 100 ఇయర్స్ లోన్లా ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు, మొన్న ఇప్పుడు మన ఇదేంటి గుజరాత్ ముంబై ఫాస్ట్ ట్రైన్, దాని పేరేంటిది ఎక్స్ప్రెస్ ట్రైన్, దాని పేరేంటి పేరు ఐడియా రావట్లేదు, బుల్లెట్ ట్రైన్ ఉంది కదా, దానికి ఏంటి జపాన్ వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. ఆ ఫండింగ్ ఎట్లా, ఇంట్రెస్ట్ రేట్ తక్కువే ఉంటుంది, 1% అట్లా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే జపాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ నెగిటివ్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళకేంటి, నార్మల్ బ్యాంక్లో పెడితే డబ్బులు రావు మనలాగా, మన దగ్గర ఏంటి ఇప్పుడు 3% 4% వస్తాయి సేవింగ్స్కి, అక్కడ రావు. సో అక్కడ ఏం చేస్తారు వాళ్ళంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే కంట్రీస్లో వస్తారు. ఇండియాలో ఇప్పుడు మన వాడికి 0 అసలు ఏమి ఇంట్రెస్ట్ రాని దగ్గర, ఇక్కడ 1% వచ్చినా బెటరే కదా వాడికి. అందులోనూ బైలెటరల్ రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా, అది ఒక్కటే చూసుకోరు వాళ్ళు, ఓన్లీ డబ్బులని చూసుకోరు కదా గవర్నమెంట్ అన్నప్పుడు. సో ఈ రెండు చూసుకుంటారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అట్లనే ఇండియాతో ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది ఒక సోర్స్ గవర్నమెంట్. మనం ఇప్పుడు మాట్లాడుకునేది గిల్ట్ అనేది పబ్లిక్ బారోయింగ్ ఇప్పుడు. సో ఈ పబ్లిక్ బారోయింగ్ కూడా లాస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు ఫిజికల్ డెఫిసిట్ చాలా ఉండే, ఇయర్ కూడా ఫిజికల్ డెఫిసిట్ చాలా ఉంది. ఇయర్ మనకు నియర్లీ 12 లాక్ క్రోర్స్ బారో చేస్తామని చెప్తున్నారు, అది ఎక్కువ అవ్వచ్చు కొంచెం తక్కువ అవ్వచ్చు, కాకపోతే 12 లాక్ క్రోర్స్ మనం బారోయింగ్ చేయాలి అనుకుంటున్నాం ఇయర్. ఆ 12 లాక్ క్రోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, గవర్నమెంట్ మా పబ్లిక్ దగ్గర నుంచి రైజ్ చేయాలి కదా, అంటే ఏంటి ఆర్బీఐ ద్వారా రైజ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి, ఇక్కడ ఏంటంటే మన ప్రజెంట్ ఈల్డ్ ఎంత ఉంది, 6.1 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది ఏంటి, ఫారిన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయితే ఫారిన్ కంపెనీస్ కానీ ఫారిన్ వాళ్ళు కొనుక్కోవచ్చు అని. యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, 0.25 ఆ రేంజ్లోనే ఉంటుంది కదా, అంటే అప్పట్లో 1 అట్లుండే, కాకపోతే మొన్న పాండమిక్ అప్పుడు వాళ్ళు కూడా తగ్గించారు కదా. సో ఇప్పుడు 0.25 ఆ రేంజ్లో ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా కూడా ఏవైనా 2% లోపే ఉంటాయి కదా డెవలప్డ్ కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ, జపాన్ వాళ్ళది నెగిటివ్లోనే ఉంది అవునా. మనం అక్కడ బాండ్స్ ఇష్యూ చేసామనుకోండి, గవర్నమెంట్ బాండ్స్, అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఆలోచించండి, గవర్నమెంట్కి 1000 క్రోర్స్ కావాలి, ఇండియా నుంచి లోన్ తెచ్చుకున్నాం అనుకోండి, అంటే ఇండియా నుంచి బాండ్స్ ఇష్యూ చేసామనుకోండి ఇండియన్ పీపుల్కి, వాళ్ళు 6% అడుగుతున్నారు, అంటే 1000 క్రోర్స్లో 6% అంటే ఒక 60 క్రోర్స్ ఇంట్రెస్ట్కి పోతుంది అనుకుందాం, ప్లెయిన్ క్యాలిక్యులేషన్. యాక్చువల్గా అయితే అట్లా ఉండదు కదా, మనకు కాంపౌండింగ్ అది అంత ఉంటుంది కానీ వదిలేయండి, 60 క్రోర్స్ కావాలి. అదే మనం యుఎస్కి వెళ్ళాము, అక్కడ జస్ట్ 3% ఆఫర్ చేసినా కూడా వాళ్ళు తీసుకుంటారు కదా, ఎందుకంటే వాళ్ళకి అక్కడ లోకల్గా వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే మన వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చినా చాలు కదా. వాడికి లోకల్ బాండ్స్ 3% ఇస్తున్నాయి అనుకోండి, మనం 3.25 ఇచ్చినా చాలు కదా. ఇక్కడ అదే ఇంపార్టెంట్, మనకు 3% ఇస్తున్నాం, లైక్ 4% ఇస్తున్నాం అనుకోండి, మనం 1000 క్రోర్స్ మీద 40 క్రోర్స్ అవుతుంది, ఇండియాలో బారో చేస్తే 60 క్రోర్స్ అవుతుంది, డిఫరెన్స్ ఎంత, 20 క్రోర్ డిఫరెన్స్ అవునా. ఈ 20 క్రోర్ డిఫరెన్స్ గవర్నమెంట్ మిగిలినట్టే కదా, 1000 క్రోర్స్కే ఇంత ఉంటే 12 లాక్ క్రోర్స్కి ఆలోచించండి, అంటే మొత్తం మనం చేసుకోము ఎట్లాగూ, ఒక మహా అయితే ఫారిన్ నుంచి తెచ్చుకుంటే ఒక 1 లాక్ క్రోర్ ఫండింగ్ తెచ్చుకుంటాం, అట్లా చూసుకున్నా ఎక్కువే కదా 1000. ఇప్పుడు ఏం లేదన్న ఒక 2000 క్రోర్స్ వరకు ఇంట్రెస్ట్లోనే మిగులుతాయి కదా. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, మరి అట్లాంటప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ అప్పు తీసుకున్న రోజు 73 ఉంది అనుకుందాం, వాళ్ళు అప్పు తిరిగి ఇచ్చే అప్పుడు 75 ఉందనుకోండి, అప్పుడు గవర్నమెంట్కి 2 రూపీస్ లాసే కదా డాలర్కి, అట్లా అనుకోవచ్చు కదా. అంటే అట్లా చూడకూడదు, ఎందుకంటే ఇవి రూపీ డినామినేటెడ్ బాండ్స్. అంటే మనము రూపీలానే లోన్ తీసుకుంటాం, రూపీసే కడతాం, కన్వర్జన్ వాడు చేసుకుంటాడు, ఎవడైతే ఇన్వెస్టర్ ఉన్నాడో వాడు కన్వర్జన్ చేసుకుంటాడు. ఇక్కడ అది ఇంపార్టెంట్, ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ లేదు, అది చాలా ఇంపార్టెంట్ మనకు. అట్లనే ఆర్బీఐ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఎక్కువ ఎక్కువ లోన్ తీసుకోవాలి ఇయర్ కాబట్టి కొన్ని రీటైల్ ఇన్వెస్ట్ ఇన్ని ఇది ఫారిన్ వాళ్ళ గురించి అయిపోయింది ఆల్రెడీ. ఫారిన్ వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పుకున్నాం కదా, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు తీసుకుంటారు. దానికి ఇంకో యూజ్ కూడా ఉంది, ఏంటంటే వాడికి 3% 4% ఇస్తున్నాము అంటే మనకు 100 డిమాండ్ ఉందనుకోండి, మన డిమాండ్లో ఒక 20 వాడే తీర్చేస్తున్నాడు కదా. అంటే ఇక్కడ మన ఇండియన్ కస్టమర్ వాళ్ళు కొంతే తీసుకున్నా సరిపోతుంది కదా, అప్పుడు బార్గెనింగ్ పవర్ కొంచెం గవర్నమెంట్ సైడ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కంప్లీట్ షిఫ్ట్ అవుతుందని కాదు, కాకపోతే గవర్నమెంట్ ఆర్బీఐ సైడ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన ఇండియా ఈల్డ్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 6.1 ఉంది, అది 5.9కి వచ్చినా బెటరే కదా. అట్లా ఆ రెండు బెనిఫిట్స్ అన్నమాట. ఇది ఫస్ట్ మేజర్ గవర్నమెంట్ తీసుకుంది. సెకండ్ మేజర్ ఏంటి అంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, అంటే షేర్స్ లాగా. ఇంతకుముందు అయినా చేయొచ్చు, కాకపోతే బ్యాంక్ రూట్లో అట్లా వెళ్ళే వాళ్ళం కదా. ఇప్పుడు గోల్డ్ బాండ్స్ కానీ ఇవన్నీ ఎట్లా వెళ్తాం, మనం డైరెక్ట్ గోల్డ్ బాండ్ కొనం కదా, ఒక బ్యాంక్ ద్వారా వెళ్తాం, మనం ఇంటర్మీడియరీ ద్వారా వెళ్తున్నాం. కాకపోతే ఈయర్ గవర్నమెంట్ ఏం చేంజ్ చేసిందంటే, ఎట్లయితే షేర్స్కి డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్కి అకౌంట్ ఉంటుందో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా గిల్ట్ అకౌంట్ అనేది రీటైల్ ఇన్వెస్టర్ ఓపెన్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఏంటంటే, గవర్నమెంట్కి కూడా బ్యాంక్స్కి కమిషన్ కట్టాల్సిన అవసరం ఉండదు, అదంతా ఉండదు కదా. ఇన్వెస్టర్కి కూడా ఈజీ, చాలా ఈజీ కదా బై చేయడం. ఒక షేర్ కొనడం ఎంత ఈజీ, అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ బాండ్ కొనడం కూడా ఈజీ అవుతుంది, బై అండ్ సెల్లింగ్. ఇది ఇంకో న్యూస్, ఇది ఇంకో బెనిఫిట్, ఇంకో ఏంటి స్కీమ్ లాగా. ఇది ఫస్ట్ న్యూస్ అయితే. సెకండ్ న్యూస్ ఏంటంటే, హెచ్డిఎఫ్సి వాళ్ళు నిన్న $1 బిలియన్ AT1 బాండ్స్ ఇష్యూ చేశారు. AT1 బాండ్స్ అంటే అడిషనల్ Tier 1 క్యాపిటల్. బ్బ్యాంకింగ్లో ఎలా ఉంటుంది అంటే, Basel 3 నామ్స్ అనే ఉంటాయి బ్యాంక్స్కి, మనకు పెద్దగా అవసరం లేదు. అది ఏంటంటే క్యాపిటల్ అడిక్వసీ గురించి. అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఆలోచించండి, బ్యాంక్స్ ఏం చేస్తాయి, లోన్ సిస్టమ్ వచ్చినట్టు వాళ్ళు డిపాజిట్స్ తీసుకొని లోన్స్ ఇస్తాయి అంతే కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లోన్ ఇచ్చారనుకోండి, ఆ బ్యాంకు దివాలా తీస్తే కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ క్యాపిటల్ని కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇవ్వచ్చు, అవునా. అదే క్యాపిటలే లేదనుకోండి బ్యాంక్లో, 1 లక్ష కోర్ లోన్, 1000 కోర్ డిపాజిట్స్, 1000 కోర్ లోన్స్ అనుకోండి, వీడికి ఓన్ క్యాపిటల్ ఏం లేదు, అప్పుడు నష్టపోతే వీడు పెట్టడానికి ఏముండదు కదా. అందుకే యూనివర్సల్గా Basel 3 అనేది ఓన్లీ ఇండియాకు కాదు, యూనివర్సల్ అప్లికేషన్ అది. ఆ కొన్ని అంటే ఒక్కొక్క కంట్రీకి కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, కాకపోతే బేసిక్ ఫండమెంటల్ అయితే యూనివర్సల్. దాంట్లో ఏంటంటే క్యాపిటల్ ఇంత ఉండాలి, అంటే ఇంత పర్సెంట్ లాగా ఉండాలి అని ఉంటుంది. మన లయబిలిటీస్ ఎంత, మన అసెట్స్ ఎంత, దానికి క్యాపిటల్ ఎంత ఉండాలి అనేది ఉంటుంది అన్నమాట. దాంట్లో Tier 1 క్యాపిటల్, Tier 2 క్యాపిటల్ అవంతా మన ఉంటుంది, మనకు క్యాల్కులేషన్ అవసరం లేదు. ఆ Tier 1 క్యాపిటల్లో AT1 బాండ్స్ అనేది కూడా ఒక పార్ట్ అన్నమాట. వాటిని యాక్చువల్గా అయితే ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. వాడితే ఏమవుతుంది అంటే, ఇది క్యాపిటల్ కిందకి రాదు అన్న బాండ్స్ కాబట్టి అది ఇండైరెక్ట్గా డెట్ అవుతుంది. క్యాపిటల్కి డెట్కి డిఫరెన్స్ ఏంటి, క్యాపిటల్ అనేవాడు ఓనర్ తన సొంత డబ్బులు పెట్టినట్టు, అదే డెట్ అనుకోండి. కంపెనీ మునిగిపోతే ఆ డెట్ వాడికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఓనర్ వాడికి ఇవ్వకపోయినా పర్లేదు. అదే ఈక్విటీకి డెట్కి డిఫరెన్స్, అవునా. ఇక్కడ అడిషనల్ Tier 1 బాండ్ అనేది బాండ్ డెట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీని క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో ఇంక్లూడ్ చేయడం కరెక్టేనా కాదా అనే చర్చ నడుస్తుంది ఆల్రెడీ. అది తీసేయొచ్చు, ఉంచవచ్చు, అది వరల్డ్ వైడ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఈ హెచ్డిఎఫ్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇండియాలో ఇప్పటివరకు ఎవరు కూడా అడిషనల్ AT1 బాండ్స్ $1 బిలియన్ వర్త్ అయితే ఎవరు ఇష్యూ చేయలేదు, ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సీ వాళ్ళు. దీనికంటే ముందు ఎస్ బ్యాంక్ వాళ్ళు లాస్ట్ ఇయర్ స్కామ్ జరిగిన తర్వాత ఇష్యూ చేశారు AT1 బాండ్స్. మొన్న ఏంటి అడిషనల్ పబ్లిక్ ఆఫర్, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ చేసే ముందు AT1 బాండ్స్ కూడా ఇష్యూ చేశారన్నమాట. అది ఇష్యూ చేసినప్పుడే ఈ డిస్కషన్ అంతా జరిగింది. వాళ్ళు క్యాపిటల్ అడిక్వసీ రేషియో పెంచుకోవడానికి ఇష్యూ చేస్తున్నారు తప్పితే అది నిజంగా డెట్ అవుతుంది, ఈక్విటీ అవ్వదు కదా. దీన్ని క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో ఉంచకూడదు అని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. సో చూడాలి అది కూడా ఏమవుతుంది, ఇది పెద్ద మనకు అర్థం కాకపోవచ్చు చాలామందికి, అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హెచ్డిఎఫ్సి వాళ్ళు $1 బిలియన్ 81 బాండ్స్ రైజ్ చేశారు. ఇండియాలో ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ రైజ్, 81 బాండ్స్ రైజ్ చేయడం ఇదే బిగ్గెస్ట్ అన్నమాట.